Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం మే 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం తరాలు అంతరాలు కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా వినోద కార్యక్రమాల గురించి ఒకదాని తర్వాత ఒకటిగా తెలుసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా క్రితం గురువారం సినిమా పరిశ్రమ గురించి కొద్ది వివరాలు తెలుసుకోగలిగాము. మిగిలిన వివరాలు ఈ వారం తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఈ సినిమా పరిశ్రమ గురించి చెప్పాలి అంటే సినిమా, ఫిలిం, మూవీ, టాకీ ఇలాగా ఈ పదాలన్నీ కూడా ఆంగ్ల పదాలే. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి, కానీ వీటన్నింటినీ ఇంచుమించు సమానార్థకంగా వాడడం జరుగుతోంది. ఇక మోషన్ పిక్చర్ అనే ఆంగ్ల పదానికి సరైన అనువాద పదంగా తెలుగులో చలనచిత్రం లేదా కదిలే బొమ్మ అని అంటున్నాం. కానీ సినిమా అనేదే బాగా జనబాహుళ్యంలో వాడబడుతున్న పదం. ఇంకా వెండితెర అనే పదాన్ని కూడా ఈ సినిమాను సూచిస్తూ వాడుతున్నాం. ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్పై కెమెరాతో వరుసలో చిత్రాలు ముద్రించడం అన్నది సినిమాకు ప్రధానమైన ప్రక్రియ. ఫిల్మ్ను ప్రాజెక్టర్లో వేగంగా కదపడం వలన వరుస చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆ చిత్రాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటారు. మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడైంది, ఆపై రంగుల హంగులను కూడా అద్దుకున్నాయి. అలా సినిమా చాలా కాలం నుండి వర్ధిల్లుతూ వస్తోంది. అయితే అన్ని రంగాల్లో లాగానే సినిమా రంగంలో కూడా ఇటీవల చాలా సాంకేతికమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, డిజిటల్ టెక్నిక్లు, యానిమేషన్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనలను అనూహ్యంగా ప్రభావితం చేశాయి. సినిమా చరిత్ర గురించి, అందులోనూ ఆరంభ దశ గురించి చెప్పుకోవాలంటే సినిమాకు అత్యవసరమైన సాంకేతిక సిద్ధాంతం పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ విత్ రిగార్డ్ టు మూవింగ్ ఆబ్జెక్ట్స్ అనే పరిశోధన వ్యాసంలో 1824 పీటర్ మార్క్ రోజెట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఎడిసన్ లాబొరేటరీస్లో పనిచేసే లారీ డిక్సన్ అనే వ్యక్తి ప్రప్రథమంగా వరుస క్రమంలో చిత్రాలుండే సెల్యులాయిడ్ ఫిల్మ్ను తయారు చేశారు. తర్వాత 1894 థామస్ ఎడిసన్ కైనెటోస్కోప్ అనే రెండు పరికరాలను ఆవిష్కరించారు. వీటిని కెమెరా ప్రాజెక్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఒక చూపుడు గొట్టం అంటే ఐపీస్ ద్వారా అద్దంపై ప్రతిబింబించిన కదిలే బొమ్మను చూడడం వీటి వలన సాధ్యమైంది. కైనెటోస్కోప్ పార్లర్లు అమెరికాలోనూ యూరప్లోనూ కూడా విస్తరించాయి. అదే సమయంలో యూరప్లో కొత్త కెమెరాలు, మరికొన్ని పరికరాలు కనుగొన్నారు. బ్రిట్ పాల్ అనే పరిశోధకుడు 1895 యూరప్లో ఒక ఫిల్మ్ ప్రాజెక్టర్ పరికరాన్ని తయారు చేశాడు. ఫ్రాన్స్లో లుమిరే సోదరులు అని పిలువబడే ఆగస్ట్ లుమిరే, లూయిస్ లుమిరేలు 1895 ఒక సూట్ కేస్ సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. ఇందులో కెమెరా, ఫిల్మ్ డెవలప్మెంట్, ప్రాజెక్టర్ పనులన్నీ కలిపి చేయడం సాధ్యమైనది. వారు తిరణాలు వంటి జనసందోహాలున్న కార్యక్రమాల వద్దకు వెళ్ళి ప్రజల వద్ద డబ్బులు తీసుకొని తమ కదిలే చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆధునిక సినిమాకు ఇదే నాంది అని చెప్పొచ్చు. ఇతరులు కూడా ఇదే విధానాన్ని సాంకేతికంగాను, వ్యాపారపరంగాను కొద్ది మార్పులతో అనుకరించారు. మూగ చిత్రాలు అంటే మూగి చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రాలకు ధ్వనిని చేర్చడానికి చేసిన ప్రయత్నాలు 1920 వరకు విజయవంతం కాలేదు. కనుక మొదటి 30 కూడా మూగ బొమ్మలే రాజ్యమేలాయి. ప్రదర్శన సమయంలో వ్యాఖ్యాతలు తోడవడం లేదా వాద్య బృందాల సహకారం ఇలా రకరకాల హంగులు సమకూర్చేవారు. మాటలతో కూడిన చిత్రాలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చాయంటే, మొదట 1900 ప్యారిస్లో చిత్రాలతో ధ్వని ప్రక్రియను కనుగొన్నారు. 1906 లండన్లో యూజిన్ లాస్టే ఫిల్మ్తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910 ఇది ప్రయోగాత్మకంగా మాటలతో ధ్వనించింది. 1922 బెర్లిన్లో ప్రేక్షకుల ముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి న్యూయార్క్లో ప్రేక్షకులు డబ్బులిచ్చి టాకీ చిత్రాలను, అంటే శబ్ద చిత్రాలను చూడడం ప్రారంభించారు. 1926 వార్నర్ బ్రదర్స్ వారు వైటాఫోన్ అనే సిస్టమ్ను ప్రవేశపెట్టారు. 1927 వారి ద జాజ్ సింగర్ చిత్రం కొంత మూగగాను కొంత మాటలు పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928 ద లైట్స్ ఆఫ్ న్యూయార్క్ అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తర్వాత అంతా టాకీల యుగమే. ఇక భారతీయ భాషల్లో తొలి టాకీల చిత్రాలు ఏ భాషల్లో ఏ టాకీ చిత్రాలు ఏ సంవత్సరంలో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందీలో చెప్పుకోవాలంటే 1931 ఆలమారా అనే సినిమా వచ్చింది. ఇదే మన భారతదేశంలో మొట్టమొదటి టాకీ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఇక తెలుగులో అదే సంవత్సరం అంటే 1931 భక్త ప్రహ్లాద, అలాగే 1931 తమిళంలో కాళిదాసు, అదే సంవత్సరంలో బెంగాలీలో జామై షష్ఠి, ఇక 1932 మరాఠీలో అయోధ్య కే రాజా, అదే సంవత్సరంలో గుజరాతీలో నరసింగ్ మహత, ఇక తర్వాతి సంవత్సరం అంటే 1933 అస్సామీ భాషలో జ్యోతిమర్తి, అలాగే 1934 కన్నడంలో సతీ సులోచన, అదే సంవత్సరం పంజాబీలో హీరో రాంజీ, తర్వాత మరో 2 అంటే 1936 ఒరియాలో సిలత్ బిబాస్ అనే సినిమా, తర్వాత 1938 మలయాళంలో బాలన్ అనే సినిమా, 1942 రాజస్థానీలో నజ్రానా అనే సినిమా, అదే సంవత్సరం హిందీలో ఏక్తా అనే సినిమా, ఇంగ్లీష్లో బ్లాక్మెయిల్ అనే సినిమా మాత్రం 1929 రిలీజ్ అయి అన్నింటికన్నా ముందు ప్రదర్శితమైన సినిమాగా నిలిచింది. ఇక రంగుల చిత్రాల గురించి తెలుసుకోవాలంటే, తొలినాళ్లలో సినిమాలు నలుపు తెలుపుల్లోనే ఉండేవి, కానీ 1906 జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ అనే అతను కైనమా కలర్ పేరుతో 2 చిత్రాన్ని తయారు చేశాడు. 1909 ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలు చేయబడింది. కానీ ఇందులో చాలా సమస్యలు ఉండేవి. 1932 టెక్నికలర్ అనే 3 ప్రక్రియ ఆరంభమైంది. ఇంకా మన భారతీయ సినిమా గురించి వస్తే, ఇప్పుడు సినిమా చరిత్ర గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు మన భారతీయ సినిమా గురించి తెలుసుకుందాము. ఈ భారతీయ సినిమా గురించి తెలుసుకుందాం అంటే ముందుగా సంఖ్యాపరంగా భారతీయ చలనచిత్ర రంగం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమగా పేరు తెచ్చుకుంది. దాదాపు అన్ని ప్రధాన భాషల్లోనూ సినిమాలను నిర్మిస్తున్నారు భారతీయులు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషలలో సినిమా నిర్మాణం మిగిలిన భాషల కంటే గణనీయంగా, అంటే అధికంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఏటా దాదాపుగా 1000 చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా. ఈ చిత్రాలు కేవలం భారతదేశంలోనే కాక దక్షిణాసియా, రష్యా, అరబ్ మరియు ఆగ్నేయాసియా దేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. కైరోలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్ర వేడుకల్లో భారతదేశం నుంచి శివాజీ గణేశన్ మరియు ఎస్వి రంగారావు గారులకు ఉత్తమ నటులుగా పురస్కారాలు లభించాయి. భారత చలనచిత్ర రంగాన్ని ముఖ్యంగా 2 కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలనచిత్ర రంగం మరియు దక్షిణ భారత చలనచిత్ర రంగం. ఉత్తర భారత చలనచిత్ర రంగంలో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలు ఉన్నా కూడా హిందీ చిత్రరంగం, దీన్నే మనం బాలీవుడ్ అని పిలుచుకుంటాం, దీనిదే పైచేయిగా ఉంటుంది. మరో పక్కన దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల చిత్ర పరిశ్రమలు పోటా పోటీగా చిత్రాలు నిర్మిస్తూనే కలిసిమెలిసి ఉంటున్నాయి. ఇక 1904 మొట్టమొదటిసారి భారతదేశంలో సినిమా అనేది చూపించడం జరిగింది. విదేశాల నుండి తెచ్చిన ద లైట్ ఆఫ్ క్రీస్ట్ అనే చిత్రాన్ని ఒక చేతితో తిప్పే ప్రాజెక్టర్పై చూపించారు. సరైన వేగంతో, అంటే ఆ వేగం ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, ఈ సరైన వేగంతో రీలును తిప్పడం అనేది ప్రాజెక్టర్ ఆపరేటర్ నైపుణ్యంపై ఆధారపడి ఉండేది. ఇవి ఫ్రెండ్స్ చలనచిత్ర రంగాన్ని గురించి కొన్ని వివరాలు. మరిన్ని వివరాలు ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందామా? స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
మదనా సుందర నా దొరా, ఓ మదనా సుందర నా దొరా, నా మది నిన్నోగని పొంగి నది రావన్నే దొరా, ఓ మదనా సుందర నా దొరా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా 1904 ద లైట్ ఆఫ్ క్రిస్ట్ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసిన దాదాసాహెబ్ ఫాల్కే గారిలో స్వయంగా సినిమా తీయాలనే కోరిక బలపడింది. ఏబిసిడి ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే పుస్తకాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 1912 ఇంగ్లాండ్ వెళ్ళి దాదాసాహెబ్ గారు విలియమ్సన్ కెమెరాను, ఇతర పరికరాలను కొని వాటిని ఉపయోగించడం ఎలాగో నేర్చుకున్నారు. వాటితో ఆయన 1912 తీసిన రాజా హరిశ్చంద్ర భారతదేశపు మొదటి చలనచిత్రం. ఇది 1913 మే 17 విడుదలైంది. ఆ సినిమా పబ్లిసిటీలో తమ చిత్రం 2 మైళ్ళ పొడవు ఉంటుందని, అందులో 57,000 ఫోటోలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ చిత్రంలోని ఆడవారి వేషాలని మగవారే వేశారు. అలా దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరెన్నికగన్నారు. ఇదే సమయంలో మద్రాసులో రఘుపతి వెంకయ్య గారు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఆసియాలోని చాలా ప్రాంతాలు తిరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆయన చాలా మూకీ చలనచిత్రాలు మరియు టాకీ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో మద్రాసులో ప్రప్రథమ సినిమా హాల్ను నిర్మించిన వ్యక్తి రఘుపతి గారు. ఈ విధంగా నంది పురస్కారాలలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా చేర్చడం జరిగింది. 20వ శతాబ్ది మొదట్లో చలనచిత్రాలు మామూలు మరియు మధ్యతరగతి జనాలకు బాగా చేరువయ్యాయి. అందులోనూ చలనచిత్ర ప్రవేశ ధరలు బాగా తక్కువగా ఉండడంతో ప్రజలు చలనచిత్రాలను వీక్షించి ఈ పరిశ్రమను ఆదరించారు. ఇదే సమయంలో భారతీయ యువకులు కొందరు చలనచిత్ర దర్శకులై భారతీయ సంప్రదాయాల్ని చలనచిత్రాల్లోకి తావడం మొదలుపెట్టారు. తరువాత దాదాసాహెబ్ ఫాల్కే గారు 1914 మోహిని భస్మాసుర, సత్యవాన్ సావిత్రి అనే మరో 2 మూకీ సినిమాలను తీశారు. లండన్ నుండి వెలువడే సినిమాటోగ్రఫీ అండ్ బయోస్కోప్ అనే పత్రిక ఈ చిత్రాలను ప్రశంసించింది. మొదటి తరం కదిలే చిత్రాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు. ఇది ఫ్రెండ్స్ భారతీయ చలనచిత్ర చరిత్ర. ఇక మన తెలుగు సినిమాల గురించి చెప్పుకోవాలంటే, తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమాలోని ఒక భాగం. తెలుగు సినిమా పితామహుడిగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు గారు 1909 తెలుగు సినిమాని ప్రోత్సహించడానికై ఆసియాలోని వివిధ ప్రదేశాలకి పయనించడం వంటి పలు కార్యక్రమాలని చేపట్టారు. 1921 భీష్మ ప్రతిజ్ఞ అను నిశ్శబ్ద చిత్రాన్ని ఆయన నిర్మించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియోని నిడమర్తి సూరయ్య గారు రాజమండ్రిలో స్థాపించారు. తెలుగు సినిమా, తెలుగు నాటక రంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రధానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిచే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకున్నారు. 1940 విడుదలైన విశ్వమోహిని అనే సినిమా భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా ఏదో తెలుసా ఫ్రెండ్స్? అది మన మల్లీశ్వరి. ఇది 1951లో విడుదలైంది. ఈ చిత్రం చైనాలో కూడా 13 ప్రింట్లతో రిలీజ్ అయింది. చైనీస్ సబ్టైటిళ్లతో బీజింగ్లో 1953 మార్చి 14న ఇది విడుదలైంది. 1951లో విడుదలైన పాతాళ భైరవి 1952 జనవరి 24న బొంబాయిలో మొట్టమొదట జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం. అలాగే 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ అనే సినిమా ఆల్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ని గెలుచుకున్న ఏకైక చిత్రం. 2005, 2006 మరియు 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించింది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నిస్ బుక్లో నమోదైంది. హైదరాబాద్లో గల ప్రసాద్స్ ఐమాక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద 3D ఐమాక్స్ స్క్రీన్గానే కాక అత్యధికంగా సినిమాను వీక్షించే స్క్రీన్గా పేరొందింది. దేశంలోనే అధిక సినిమా థియేటర్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సిఎన్ఎన్ ఐబిఎన్ గుర్తించిన ఉత్తమ 100 చిత్రాలలో మొదటిది పాతాళ భైరవి అయితే, తర్వాత క్రమాల్లో మల్లీశ్వరి, దేవదాసు, మాయాబజారు, నర్తనశాల, మరో చరిత్ర, మాభూమి, శంకరాబాణం, సాగర సంగమం, శివ, ఇలాగా ఈ సినిమాలన్నీ కూడా మొదటి 10 స్థానాల్ని దక్కించుకున్నాయి. సినిమా తెలుగువారి సంస్కృతిలో అలాగే జీవితంలో కూడా ఒక భాగంగా మారిపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగువారికి ఇతర సైట్ల కంటే సినిమా సైట్లే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగాను, వాణిజ్యపరంగా 2వ స్థానంలోనూ, ఇంచుమించు తమిళ సినీ రంగానికి కుడి ఎడమగాను తెలుగు సినిమా వర్ధిల్లుతోంది. గిన్నిస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడ్డ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధునికమైన ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీ, అది మన హైదరాబాద్ శివార్లలో ఉంది. ఇక చరిత్ర సృష్టించిన తెలుగువారి గురించి చెప్పాలంటే, వివిధ భాషలలో ఎక్కువ పాటలు పాడిన గాయకుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన దాదాపు 40,000 పాటలను పాడారు. వివిధ భాషల్లో ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన దర్శకుడు దాసర్ నారాయణరావు గారు. ఈయన 149 సినిమాలకి దర్శకత్వం వహించారు. వివిధ భాషల్లో ఎక్కువ సినిమాలు నిర్మించిన నిర్మాత రామానాయుడు గారు. ఈయన 100 సినిమాలకి పైనే నిర్మించారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడు మన హాస్యనటుడు బ్రహ్మానందం గారు. ఈయన 750 సినిమాలకు పైగా నటించారు. అలాగే ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా శ్రీమతి విజయ నిర్మల్ గారు పేరు పొందారు. వీరు 42 సినిమాలకు దర్శకత్వం బాధ్యతను వహించారు. వీరంతా తెలుగు చలనచిత్రసీమకు గొప్పదనాన్ని, గౌరవాన్ని తేవడమే కాక ప్రపంచానికి తెలుగువారి ప్రతిభను తెలియజేసి గుర్తింపును తెచ్చిన ప్రతిభావంతులు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు సినిమా పరిశ్రమని టాలీవుడ్ అని సంబోధిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు ప్లస్ హాలీవుడ్ అనే పేర్లను కలిపి ఈ పేరును కూర్చారు. ఇక సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, 1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు గారు తన కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశారు. అర్దేశ్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీలో అలమారా, తెలుగులో భక్త ప్రహ్లాద, తమిళ్లో కాళిదాస భాషలో 3 టాకీ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో తెలుగు తమిళ చిత్రాల సారథి హెచ్ఎం రెడ్డి గారు. సురభి నాటక సమాజం వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకుంది. 1931 నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగంటూ పురోగమిస్తున్నది. 1931 అలాగే 1940 ఈ మధ్య దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా భక్త ప్రహ్లాదతో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు. వాణిజ్యపరంగా సత్ఫలితాలను ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమాపై ప్రభావం చూపుతూ వచ్చింది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో 1% వరకు ఉంది. ఇక మూల నారాయణస్వామి, బి నాగిరెడ్డి గారు 1948 చెన్నై కేంద్రంగా విజయవాహిని స్టూడియోస్ని స్థాపించారు. భక్త ప్రహ్లాద సినిమాతో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఎల్వి ప్రసాద్ గారు కూడా చెన్నై కేంద్రంగా 1956 ప్రసాద్ స్టూడియోస్ని స్థాపించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమని నందమూరి తారక రామారావు గారి హయాంలో చెన్నై నుండి హైదరాబాదుకు తరలించడంలో డివిఎస్ రాజుగారు కీలక పాత్రను పోషించారు. మరికొన్ని తెలుగు సినిమా చరిత్ర గురించి విషయాలు తెలుసుకునేందుకు ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
Mm-hmm. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన తెలుగు పరిశ్రమ అంటే సినీ పరిశ్రమ అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నై నుంచి మన హైదరాబాద్కి తరలి వచ్చిందో అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా హైదరాబాద్లో స్థిరపడి అన్నపూర్ణ స్టూడియోస్ని నిర్మించారు. అలాగే దగ్గుపాటి రామానాయుడు గారు, రామోజీరావు గారు కూడా ఫిలిం స్టూడియోలను నిర్మించి వీరు నిర్మించిన ఈ అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీరావు గారు, డి రామానాయుడు గారు నిర్మించిన స్టూడియోల వల్ల సినీ నిర్మాణం చేయడానికి వెసులుబాటు కలగడంతో పాటు పలువురికి ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. పలు తెలుగు చిత్రాలు హిందీ తమిళంలలో పునర్నిర్మించబడ్డట్టే పలు హిందీ తమిళ మరియు మలయాళ చిత్రాలు తెలుగు భాషలో పునర్నిర్మించబడ్డాయి. అయితే కొన్ని హిందీ తమిళ కన్నడ మలయాళ చిత్రాలు నేరుగా అనువదించబడమే కాక ఆయా భాషల్లో కంటే తెలుగులోనే అత్యధిక వసూళ్లను చేసుకొని అధిక విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ప్రతి ఏటా దాదాపు 100 to 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి. సదరన్ డిజిటల్ స్క్రీన్స్ చే మార్కెటింగ్ చేయబడే యుఎఫ్ఓ మూవీస్ అనే డిజిటల్ సినిమా నెట్వర్క్ సంస్థ చాలా మటుకు తెలుగు సినిమాలను డిజిటైజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం మరియు టెలివిజన్ శిక్షణ సంస్థ, రామానాయుడు ఫిలిం స్కూల్ మరియు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలు భారతదేశంలోనే అతిపెద్ద శిక్షణా కేంద్రాలు. ఈ కేంద్రాలు సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ భాగాల్లో వివిధ యువతీ యువకులకు శిక్షణను అందిస్తున్నాయి. అలాగే గిన్నీస్ ప్రపంచ రికార్డుల వారిచే గుర్తింపబడిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆధునికమైన ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ శివార్లలో ఉంది. అది ఇందాక చెప్పుకున్నాం కదా. ఇవి కాకుండా శ్రీశ్రీ గారు ఒకే రోజు 11 పాటలను రాసి రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోని పలువురి ప్రశంసలు పొందిన శంకరాభరణం సినిమాని 1979 కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించగా పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఏడిద నాగేశ్వరరావు గారు, ఆకాశం శ్రీరాములు గారు నిర్మించారు. భారతదేశంలోనే తొలి కౌబాయ్ చిత్రాన్ని నిర్మించింది తెలుగు చిత్రసీమే. మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ గారు కథానాయకుడిగా, కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వంలో నిర్మించారు. అలాగే 70mm సినిమాను, ఈస్ట్మన్ కలర్ సినిమాను కూడా పరిచయం చేసింది మన కృష్ణ గారే. ఇవి ఫ్రెండ్స్ మన సినిమా పరిశ్రమ గురించి. అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమ గురించి, ఇంకా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించిన వివరాలు. ఇప్పుడు మనం ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు కూడా ఏది లేకపోతే మనకు ఊసుపోదో, దేన్నైతే మనం మన జీవితంలో, నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకున్నామో అదే మొబైల్ ఫోన్. దాని గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏమంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ని మించిన వినోద సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి, ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. కనుకనే ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా చెప్పుకోకపోతే ఈ కార్యక్రమం సంపూర్ణం అవ్వదని నా భావం. ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. 2011లో భూలోకం జనాభా 7 బిలియన్లు అయితే 5 బిలియన్ల సెల్ ఫోన్లు వాడకంలో ఉండేవిట. ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి 2011 వరకు మొబైల్ ఫోన్ల వినియోగదారులు 12.4 మిలియన్ల నుండి 6 బిలియన్లకు ఎగబాకింది. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి వ్యక్తి మొబైల్ ఫోను వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరి సాధనంగా మారిపోయాయి. ముందుగా మొబైల్ ఫోన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? మొబైల్ ఫోన్ అనే ఇంగ్లీష్ మాటని తెలుగులో దూరవాణి అంటున్నారు. టెలీ అంటే దూరం, ఫోన్ అంటే శబ్దం. కనుక ఈ దూరవాణి అనే పేరు అర్థవంతంగానే ఉంది. పూర్వకాలంలో ఈ టెలిఫోన్లు గోడకు తగిలించో బల్ల మీదనో కదలకుండా ఒకచోట మాత్రమే ఉండేవి. కనుక ఫోన్లో మాట్లాడాలంటే మనమే ఫోన్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. తర్వాత ఫోనును ఎక్కడ పడితే అక్కడికి చేత్తో పట్టుకుపోయే సౌకర్యం మొట్టమొదట జపాన్లోని టోక్యో నగరంలో 1979 వచ్చింది. ఈ రకం టెలిఫోన్ని ఇంగ్లీష్లో మొబైల్ ఫోన్ అనడం మొదలుపెట్టారు. మరి మొబైల్ అంటే తేలికగా కదలగలిగేది లేదా చలించగలిగేది అనే అర్థం ఉంది. కనుక ఈ జాతి టెలిఫోన్లని న్యాయంగా చలనవాణి అనాలి. కానీ ఎందుకనో దీనిని తెలుగులో చరవాణి అంటున్నారు. తీగలతో గోడకి అతుక్కుపోకుండా విశృంఖలంగా ఉండే సదుపాయం ఉంది. కనుక వీటిని నిస్తంతి అంటే వైర్లెస్ పరికరాలు అని కూడా అనొచ్చు. టోక్యోలో జరిగిన ప్రయోగం విజయవంతం కావడంతో ఈ పద్ధతి ఐరోపాలోని కొన్ని దేశాల్లో కూడా వ్యాపించింది. చివరికి 1983 మోటరోలా కంపెనీ అమెరికాలో ఈ రకం టెలిఫోన్లకి ప్రాచుర్యం కల్పించింది. అప్పుడు దీని బరువు ఎంత అనుకుంటున్నారు? 2.2 పౌండ్లు అండి, అంటే కేజీ అన్నమాట. ఈ అంటే మొట్టమొదటి ఈ దూరవాణి అదే చరవాణి బరువు 1 కేజీ ఉండేది, అంత బరువు ఉండేది. అమెరికాలో పట్టణాలు విశాలమైన జాగాల్లో విస్తరించి ఉండడం వల్ల కార్లు వాడకం అక్కడ ఎక్కువ. దీనివల్ల చేతిలో ఇమిడిపోయే ఫోన్లతో ఇల్లు దాటి చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది. ఈ పరిస్థితులకు అనుకూలంగా ఉండాలని మోటరోలా కంపెనీ తేనెపట్టులో గదుల మాదిరి ఒక నిస్తంతి వలయం అంటే సెల్యులార్ నెట్వర్క్ను రూపొందించి ఆ వలయంలో ఈ ఫోన్లు పనిచేసే సాంకేతిక వాతావరణాన్ని సృష్టించింది. అందుకని అప్పటి నుండి అమెరికాలో ఈ చరవాణి లేదా సెల్యులర్ ఫోన్ లేదా సెల్ ఫోన్ అని షార్ట్ ఫామ్లో కూడా అనొచ్చు అంటూ దీనిని చివరికి ఇంకా కుదించి సెల్ అని పిలవడం మొదలుపెట్టాం. ఈ సాంకేతిక పరిధిని మొదటి తరం అనగా 1G లేదా ఫస్ట్ జనరేషన్ అని కూడా అంటారు. తర్వాత ఫిన్లాండ్లో 1991 రెండవ తరం అనగా 2G ఫోన్లు వచ్చాయి. తర్వాత 2001 మూడో తరం అంటే 3G, ఆ తర్వాత అంచెలంచెల మీద 4వ తరం అనగా 4G అంటే 4th జనరేషన్ ఫోన్లు వాడుకలోకి వచ్చాయి. ఈ తరాల మార్పుతో సరితూగుతూ కొత్త కొత్త వెసులుబాట్లు అంటే ఫీచర్స్తో ఫోన్లు బజార్లోకి వస్తున్నాయి. ఎన్ని తరాలు మారినా కొన్ని కనీస అవసరాలకి ఆసరాగా ఈ చరవాణిలో కొన్ని వెసులుబాట్లు ఉంటూ వచ్చాయి. చరవాణి పనిచేయడానికి అత్యవసరమైన విద్యుత్తుని సరఫరా చేయడానికి లిథియం అణుశకలాలతో పనిచేసే ఒక విద్యుత్ ఘటం ముఖ్యమైనది. దీన్ని మనం బ్యాటరీ సెల్ అని అనొచ్చు. చేతిలో ఈవిడే అంత చిన్న చరవాణిలో టెలిఫోన్ నంబర్ లెక్కించడానికి కావలసిన మీటల ఫలకం అంటే కీబోర్డుని ఇమర్చడానికి చోటు సరిపోదు. అందుకని స్పర్శతో స్పందించగలిగే స్పర్శ ఫలకం అనగా టచ్ ప్యాడ్ కావాల్సి వచ్చింది. మన ఫోన్ నుండి ఇతరులకి ఫోన్ను చేసుకోవడానికి మార్గం సుగమం కావాలంటే ఒక మధ్యవర్తి ఉండాలి. ఈ మధ్యవర్తిని సెల్యులార్ ఆపరేటర్ అంటారు. ఫోన్ వాడకానికి మనం రుసుము చెల్లిస్తే ఈ మధ్యవర్తి వాడుకదారులకి ఒక సిమ్ కార్డ్ని అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ కార్డ్ని ఇస్తారు. ఈ సిమ్ కార్డ్ని చరవాణి లోపల పెడితే చరవాణి ప్రాణం పుంజుకొని పనిచేయడం మొదలు పెడుతుంది. సిమ్ కార్డుల యొక్క సైజు తపాల బిళ్ళ అంతా ఉంటుంది. సిమ్ కార్డుల కొరకు ఇండియాలో చాలా సెల్యులర్ ఆపరేటర్ కంపెనీలు ఉన్నాయి. ఈ మొదట ఈ తపాలా బిళ్ళంతా ఉండే సిమ్ కార్డులు రానురాను మైక్రో సిమ్ కార్డులు చాలా చిన్న సిమ్ కార్డులుగా మారిపోయాయి. ఆ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో చూడాలి. అన్ని రకాల చరవాణుల వాడకానికి సిమ్ కార్డు అవసరం లేదు. కంపెనీని బట్టి వారు వాడే సాంకేతిక పద్ధతులను బట్టి ఈ అవసరం మారుతూ ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్కి సంబంధించిన కొన్ని వివరాలు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. భారతదేశంలో మొదటిగా 1985లో ఢిల్లీలో మొబైల్ పరిచర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలు ఈ పరిచర్యలను అందిస్తున్నాయి. అలాగే ముందు అందరికీ బాగా పరిచయం ఉన్న రేడియో టెలివిజన్ వంటి ఉపకరణాలకి సెల్ఫోన్కి మధ్య పోలికలు తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రేడియో కేంద్రం ఎక్కడో ఉంటుంది, అక్కడ నుండి ప్రసారితమైన సిగ్నల్ మన ఇంట్లో ఉన్న రేడియో రిసీవరు అందుకుంటుంది. ఈ రిసీవర్ బాక్స్ రేడియో వార్తల్ని అందుకోగలదు కానీ తిరిగి పంపలేదు. ఆ వార్తలను అందుకోవటానికి బయట వాకిట్లో పొడుగాటి తీగని వేలాడగట్టేవారు పూర్వం. ఈ తీగనే ఏరియల్ అనేవారు. ఇప్పుడు దీన్నే యాంటెన్నా అంటున్నారు. ఇదే విధంగా వార్తల్ని పంపే రేడియో ప్రసారణి అనగా ట్రాన్స్మిటర్ కూడా ఒక పొడుగాటి తీగని వాడుతుంది. ఈ తీగని కూడా యాంటెన్నా అనే అంటారు. ఈ యాంటెన్నాని ఎత్తైన ఒక కట్టడం మీద, అంటే బురుజు లాంటి దాని మీద ఉంచుతారు. సెల్ ఫోను రేడియో గ్రాహకుల వాకేతాలని అందుకుంటుంది, రేడియో ప్రసారణిలాగా తిరిగి పంపనుగలదు. చేతిలో పట్టే ఉపకరణం కనుక పంపడానికి వాడే తీగ, అందుకోవడానికి వాడే తీగ కూడా పొడుగ్గా భారీగా కాకుండా చిన్నగా ఉండి ఫోన్ లోపల ఇమిడిపోయేలా ఉండాలి. ఇలా అన్నిటినీ కుదించి చేతిలో పట్టే ఉపకరణంగా చెయ్యాలంటే రేడియోలలో వాడే పొడుగాటి రేడియో తరంగాలు పనికిరావు. అందుకని శక్తివంతమైన పొట్టిగా ఉండే రేడియో తరంగాలు లేదా సూక్ష్మ తరంగాల్ని వాడతారు. మౌలికంగా ఇది సాధారణమైన రేడియోకి సెల్ ఫోన్కి ఉన్న తేడా. ఇప్పుడు మన ఆరోగ్యంపై చరవాణి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల వల్ల ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం ఉందని కొందరు అనుమానపడుతూ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికల్లో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ సమస్యని కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. మానవుల్ని దశల వారీగా బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని విడగొట్టిన మనంతా మనుషులమే. వయసులో తేడా అంతే. అలాగే రేడియో తరంగాలన్నా సూక్ష్మ తరంగాలన్నా పరారుణ తరంగాలన్నా కాంతి తరంగాలన్నా అతి నీలలోహిత తరంగాలన్నా ఎక్స్కిరణాలన్నా గామా కిరణాలన్నా ఇవన్నీ కూడా పేర్లలో తేడా మాత్రమే. ఈ పేర్లలో తేడా తరంగాల పొడుగు, అంటే వేవ్ లెంగ్త్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ రేడియో తరంగాలు ఇంకా ఏఎం తరంగాలు, ఎఫ్ఎం తరంగాలు, టీవీ తరంగాలు, సెల్ ఫోన్ తరంగాలు, సూక్ష్మ తరంగాలు, కాంతి తరంగాలు, ఎక్స్కిరణాలు, గామా కిరణాలు ఇవన్నీ కూడా ఈ వరుస క్రమంలో ఒకదానికన్నా మరొకటి తక్కువ పొడుగు కలిగి ఉంటాయి. వీటన్నిటినీ కట్టగట్టి విద్యుత్ అయస్కాంత తరంగాలు అని పిలవచ్చు. తరంగం పొట్టిగా ఉంటే దానిలో శక్తి ఎక్కువ ఉంటుంది, కనుక గామా కిరణాలు తరంగాలే. కానీ ఇవి ఎంత శక్తివంతమైనవి అంటే మన శరీరాన్ని తాకితే చర్మం కాలిపోతుంది. ఎక్స్కిరణాలు కూడా శక్తివంతమైనవే. అందుకే వైద్యులు ఎక్స్రేలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కడుపులో ఉన్న పిండానికి ఎక్స్కిరణాలు తాకిడి మంచిది కాదు. ఇంకా పొడుగైన తరంగాలు, అతి నీలలోహిత కిరణాలు ఇవి కంటికి కనపడవు, కానీ మనం ఎండలోకి వెళితే ఈ కిరణాల ప్రభావానికి శరీరం కాలి కమిలిపోతుంది. ఈ మోతాదు మరీ ఎక్కువైతే శరీరం కందిపోవడమే కాకుండా చర్మపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైన తరంగాలు కంటికి కనిపించే కాంతి కిరణాలు, ఇంకా పొడుగైనవి పరారుణ తరంగాలు, తర్వాత పొడుగైనవి సూక్ష్మ తరంగాలు లేదా మైక్రోవేవ్స్. ఈ కిరణాలను ఉపయోగించి సూక్ష్మ తరంగ ఆవాలు తయారు చేస్తున్నారు కదా. వీటిలో ఆహార పదార్థాలని వేడి చేస్తున్నప్పుడు ఆ ఆహారం 700 సెల్సియస్ డిగ్రీల వరకు వేడెక్కుతుంది. నీళ్లు 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి, కనుక 700 డిగ్రీలు అంటే ఎంత వేడో మనం ఊహించుకోవచ్చు. కనుక సూక్ష్మ తరంగాలు ఒంటికి తగిలితే ఒళ్ళు కాలే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైనవి రేడియో తరంగాలు. వీటిని వాడడం మొదలుపెట్టి దాదాపు 1 శతాబ్దం అవుతోంది. వీటి వల్ల ఆరోగ్యానికి భంగం అని ఎవ్వరూ అనలేదు. ఇంకా పొడుగైనవి మన ఇళ్లలో దీపాలు వెలిగించుకోవడానికి వాడే కరెంటు తరంగాలు. పైన ఉదహరించిన తరంగాలన్నింటినీ విద్యుదయస్కాంత తరంగాలు, అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అని కానీ విద్యుదయస్కాంత వికీర్ణం అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అని కానీ అంటారు. దీన్ని బట్టి చూస్తే అన్ని వికీర్ణాలు ఆరోగ్యానికి హాని చెయ్యవు, శక్తివంతమైన వికీర్ణాలే ప్రమాదం. ఈ శక్తివంతమైన వాటిల్లో గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు ఎక్కువ ప్రమాదం. అతినీలలోహిత తరంగాలు కొంచెం తక్కువ హాని చేస్తాయి. సూక్ష్మ తరంగాలు ఇంకా తక్కువ హానికరం. టెలివిజన్, రేడియో తరంగాలు, అలాగే మన ఇళ్లకి విద్యుత్తును సరఫరా చేసే తీగల్లో ప్రవహించే తరంగాలు సిద్ధాంతరీత్యా హాని చేయటానికి వీల్లేదు. ఇదే విషయాన్ని మరో విధంగా చెప్పాలంటే, గామా కిరణాల, ఎక్స్ కిరణాల, అతినీలలోహిత కిరణాల తాకిడి వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిలో శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వీటి తాకిడికి ధాటికి తట్టుకోలేక మన శరీరంలోని రసాయన బంధాలు తెగిపోతాయి. ఆకుపచ్చ కాంతిలో ఉండే శక్తికి మన కంటి రెటీనాలో ఉండే బంధాలు తెగవు, కానీ చెలించి వంగుతాయి. ఇలా వంగినప్పుడు రెటీనా విద్యుత్ ఆకేతాల్ని ఉత్పత్తి చేసి మెదడుకి పంపుతుంది. సెల్ ఫోన్లో పుట్టే శక్తి తక్కువ. ఈ శక్తి కంటే ఆకుపచ్చ కాంతి పుట్టించే శక్తి 240,000 రెట్లు ఎక్కువ. అతినీలలోహిత కిరణాలు పుట్టించే శక్తి 480,000 రెట్లు ఎక్కువ. ఈ లెక్క ప్రకారం సెల్ ఫోన్లకి అపకారం చేయగలిగే స్తోమత అంతగా లేదు. ఎక్స్ కిరణాలకి అపకారం చేసే స్తోమత ఉన్నా వాటి వాడకం మానేస్తున్నామా? తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా? అతినీలలోహిత కిరణాలు హాని చేస్తాయని తెలుసు కనుకనే ఎండలోకి వెళ్ళినప్పుడు కోల్డ్ క్రీములు రాసుకోవడం, అలాగే ఒంటికి లేపనం పూసుకోవడం, చలువ కళ్ళు జోడు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెల్ ఫోన్లు ప్రసరించే రేడియేషన్ వల్ల ప్రమాదం లేకపోయినా సెల్ ఫోన్ల విషయంలో కొన్ని మౌలికమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ ఫోన్ని చేత్తో పట్టుకొని చెవి కానించి మాట్లాడడం కంటే జేబులోన బల్ల మీద పెట్టుకొని ఇయర్ ఫోన్స్ సహాయంతో వినడం, మాట్లాడడం చాలా మంచిది. తలకి సెల్ ఫోన్కి దూరం పెంచండి ఈ జాగ్రత్త, ఎందుకంటే సెల్ ఫోన్లో ఉండే బ్యాటరీ పేలిపోయి కాలిపోయే అవకాశం ఉంది. సెల్ ఫోన్లో లోకాభిరామాయణం మాట్లాడడం కన్నా అవసరం వెంబడి వార్తలను చేరవేయడానికి ఉపయోగించాలని గమనించి క్లుప్తంగా వాడడం నేర్చుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మైమర్చిపోయి మాట్లాడినట్టయితే ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించడం జరగదు. దీనివల్ల మన ప్రాణాలే కాకుండా ఎదుటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు, అలాగే రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. కనుక రిస్క్ తీసుకోకండి. సెల్ టవర్లు, సెల్ ఫోన్ల రేడియేషన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. టవర్లు, ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందనడానికి ఆధారాలు లేదని, మెదడుపైన నిద్రపోయే సమయంపై ప్రభావం కూడా చాలా స్వల్పమని పేర్కొంది. అయితే టవర్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల కన్నా సెల్ ఫోన్ నుంచి వెలువడే తరంగాలు 1000 రెట్లు అధికమని, దీని దృష్టిలో ఉంచుకొని ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవాలని సూచించింది. సెల్ ఫోన్లో మాట్లాడే కన్నా మెసేజెస్ ద్వారా సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేయండి. దీనివల్ల మెదడుపై ఎలాంటి రేడియేషన్ ప్రభావము పడదు. మాట్లాడుతున్నప్పుడే కాదు, పక్కన పడేసినప్పుడు సెల్ ఫోన్ నుంచి రేడియేషన్ వెలువడుతుంది కనుక తల పక్కనే అలారంలాగా దీన్ని వాడకండి. ప్యాంటు జేబులో పెట్టుకున్న, బెల్ట్కు ధరించిన సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది కనుక అక్కడ పెట్టుకోకుండా దూరంగా ఉంచండి. సెల్ ఫోన్ వాడకం వల్ల కావలసిన వారితో సంభాషించడమే కాకుండా ఇంకా ఏ రకాల ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకోవచ్చు, అలాగే మన ఫోటోలు ఇతరులకు పంపించవచ్చు. అంతర్జాల రహదారుల మీద పచారాలు చేయొచ్చు, అంటే ఇంట్లోనే కూర్చొని ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని చుట్టేయచ్చు. ప్రయాణం చేసే సమయంలో దారి కూడా తెలుసుకోవచ్చు. బ్యాంకులో ఉన్న మన ఖాతాలో డబ్బు జమ కట్టొచ్చు, వేరే వారికి చెల్లించవచ్చు. ఆలస్యంగా నడుస్తున్న రైలు బండి ఎక్కడుందో చూసుకోవచ్చు. పాటలు, సినిమాలు చూడవచ్చు. బస్సు, రైలు, విమానం, హోటల్, సినిమా మొదలైన వాటికి సంబంధించిన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అందుకని ఈ రోజుల్లో సెల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్ అని కూడా పిలుస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా సెల్ ఫోన్లు వాటర్ ప్రూఫ్గా కూడా అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇవి గుండెపోటు ముప్పును పసిగట్టి తక్షణ వైద్య సదుపాయం అందించడానికి కూడా సహకరిస్తున్నాయి. సెల్ ఫోన్ని వాడకూడని ప్రదేశాలు ఏవేవంటే, లౌడ్ స్పీకర్లు, రేడియోలు ఉన్న చోట ఇవి వాడకూడదు. అలాగే పెట్రోల్ బంకుల దగ్గర సెల్ ఫోన్ వాడేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక పెట్రోల్ పంపుల దగ్గర సెల్ ఫోన్లను వాడొద్దు. ఇంతకుముందు వరకు రేడియోను వినాలంటే ప్రత్యేకమైన పరికరము, దానికి బ్యాటరీ అవసరం అయ్యేవి. కానీ రేడియోను వినే సౌకర్యం కూడా నేటి మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలి. మొబైల్ బ్రాడ్బ్యాండ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్, దూర విద్య, వైద్యం, మార్కెట్ ధరలు, మేలైన సాగు విధానాలు, మొక్కల సంరక్షణ, సస్యరక్షణ, వాతావరణం, ముఖ్యమైన పంటల వివరాలు రైతులు పొందుతున్నారు. దీనివల్ల మన అన్నదాతకి చాలా విధాలుగా మేలు జరుగుతోంది. అలాగే నేడు సెల్ ఫోన్ల ద్వారా రకరకాల గేమ్లు ఆడుతున్నారు. అలాగే మెదడుకి పదును పెట్టే క్విజ్లు కూడా ఆడి మన మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ తరాలు అంతరాలు కార్యక్రమంలో ఆనాటి నుంచి నేటి వరకు వినోద కార్యక్రమాల్లో వచ్చిన వస్తున్న మార్పులు. ఇవి నేను ఇప్పటివరకు చెప్పిన అంశాలే కాకుండా ఇంకా నాట్యం, సంగీతం ఇవి కూడా ఆనాటి వినోద కార్యక్రమాల్లోని నాటి నుంచి నేటి వరకు కూడా ఒక భాగంగా ఉన్నాయి. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం మే 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.